అందువల్ల చిన్నప్పుడు దశరథుడు శబ్దభేది నేర్చుకున్నాడు. ఈ శబ్దభేది వల్ల ఏమిటి, అప్పుడప్పుడు ఈయన అడవికి వెళ్ళి శబ్దాన్ని బట్టి ఏనుగుల్ని సింహాలను కొట్టేసేవాడట. ఎక్కడో పొదలో సింహం గుర్రంది, వెంటనే బాణం వేసి దాన్ని పడగొట్టేవాడు. పెళ్ళి అవ్వలేదు అప్పటికి. కౌసల్య, ఇంకా నువ్వు నాకు భార్యగా రాలా. సరే ఏం చేస్తాం, ఆనాడు చేసిన పొరపాటే ఈనాడు నేను అనుభవిస్తున్నాను. అనగానే ఏం జరిగిందని అడిగింది ఆవిడ. నేను వేటంటే ఇష్టపడేవాడిని. రెండింటి వల్ల దెబ్బతిన్నవాడు దశరథుడు. ఒకటి చిన్న పెళ్ళాం మీద ఉన్న కామం, ఆవిడ ఏం చెబితే అది విన్నాడు, కామం. రెండోది వేట. సప్తవ్యసనాల్లో ఒకటి స్త్రీలోలత్వం, ఒకటి వేట. ఈ రెండింట్లోనూ దెబ్బతిన్నవాడు దశరథుడే. ఒకనాడు వేటకు వెళ్ళాడు ఈయన అడవుల్లోకి. సాయంత్రం పూట పగటి పూట వెళ్ళేవాడు కదట. సాయంత్రం చీకటి పడాక వెళ్ళి తెల్లవారుజామున వచ్చేవాట. ఎందుకని, చీకట్లో శబ్దమును బట్టి బాణం వేసే శక్తి ఉంది కనుక దాన్ని పరీక్షించుకోవడానికి. అలా ఈసారి ఒకసారి ఆయన సరయూ నదీ తీరంలో ఉన్న అరణ్యానికి వేటకు వెళ్ళాడు. ఈ రాత్రిపూట ఎక్కడైనా శబ్దం వినపడితే బాణంతో దాన్ని కొట్టేద్దాం, నా లక్ష్యాన్ని నెరవేర్చుకుందాం, బాణం వేయడంలో శబ్దభేది వేయడంలో నేను ఎంత గొప్పవాడినో నిరూపించుకుందామని వెళ్ళాడు ఆయన. క్రమంగా చీకటి బాగా పెరిగింది. ఆ సమయంలో సరయూ నదీ తీరంలో జంతువులు అటు ఇటు తిరుగాడుతున్నాయి. ఇంచుమించుగా 3 గంటలో ఎంతో అవుతుంది తెల్లవారి. ఆ సమయంలో సరయూ నదీ తీరంలో బాణం ఎక్కుపెట్టి ఉన్నాను నేను. ఈ పూట నాకు ఎందుకో కానీ ఆ తీరంలో ఒక్క జంతువు కూడా దొరకల, దాంతో కసి పెరిగిపోయింది. ఎక్కడ దొరికితే చాలు కొట్టేద్దాం అనుకుంటున్నట్ట. ఆ చిమ్మ చీకట్ల సమయంలో సరయూలో బుడ్ బుడ్ అనే శబ్దం అయింది, గొడగొడ శబ్దం. ఏనుగు తొండంతో నీళ్లు తాగుతున్నప్పుడు ఆ శబ్దం అవుతుంది, లేదా కొండతో నీళ్లు ముంచుతున్నప్పుడు కూడా శబ్దం అవుతుంది. పాపైన అది ఏనుగు అనుకున్నట్ట. శబ్దము ప్రతి గజ ప్రేప్సుహు అభిలక్ష్యత్వపాతయం అముంచం నిశితం బాణం అహమాసీ విశోపమం. సరయూ నదిలో గుడగుడ శబ్దం రాగానే ఇది మామూలు శబ్దం కాదు, ఏనుగు తొండం చాచి నీళ్లు తాగడం వల్ల అవుతున్న శబ్దం. బహుశా ఇక్కడికి ఏనుగు వచ్చింది తెల్లవారుజామున. అది తొండం నీళ్లలో ముంచింది, బుర్రని శబ్దం చేసుకుంటూ నీళ్లు తాగుతోంది. ఈ ఏనుగును కొట్టేద్దాం అనుకున్నాను. ఆకర్ణాంతం బాణం లాగి విడిచిపెట్టాను. ఎప్పుడు బాణం ఎక్కుపెట్టేవాళ్ళు కొందరు ఇలా వేస్తారు, కొంతమంది ఏం చేస్తారు అల్లెతోడు చెవిదాకా లాగుతారు అన్నమాట. ఈ ధనుస్సు ఇక్కడ దాకా పెట్టి ఈ తాడు చెవిదాకా లాగి విడిచిపెడతారు. అప్పుడు బాణం మరీ ఫోర్స్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎంత బాణం వెనక్కి లాగితే అంత బాగా ముందుకు పోతుంది అది. అందుకని చెవిదాకా బాణం లాగి విడిచిపెట్టాను. ఆ బాణం ఎవరికో ఆయువు పొట్టులో తగిలేసింది. తగిలి తగలడంతో హా హేతి పతతస్తోయి బాణాభిహత మర్మణ సచ్చాను బాబోయ్ అని ఎవడో కింద పడిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓరి దేవుడో, నేను బాణంతో కొట్టింది ఏనుగుని కాదు, ఎవరో మానవుణ్ణి ఏనుగనుకుని పెనుగుని చేశానని అర్థమైపోయింది. అవతల ఎవరో మనిషి అనమాట, పెద్ద అరుపరిచాడు. బహుశా ఆ అరుపులో కూడా నాకు అప్పుడు ఏమని వినపడిందంటే ప్రాణం పోతున్న శబ్దం వినపడింది. బాణాలు ఏ గుండెల్లోనో ఇంకో చోట తగలకూడని చోట తగిలితే ఏమవుతుందనమాట. అప్పుడు వాడు అరుస్తాడు, కానీ అరుపులో బాధ కంటే ప్రాణం పోతున్నప్పుడు వచ్చేటటువంటి వేదన ఎక్కువ ఉంటుంది. అవతల వాడు చచ్చిపోతూ అరిచిన అరుపు అనమాట, చావు కేకది. ఆ కేక వినగానే నాకు భయం వేసింది. ఇదేమిట్రా, శుభమాన అడవికి వేటకు వచ్చి జంతువుని కొడదామనుకుంటే జంతువుని బదులు మనిషిని కొట్టినట్టున్నాను అని కంగారు పడుతూ ఉండగానే ఆ దెబ్బతిన్నవాడు ఏడుపు గొంతుకుతూ ఇలా అన్నాడు, నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు, తపస్సు చేసుకుంటూ బతుకుతాను. అటువంటి నా మీద అన్యాయంగా ఇంత బాణం దెబ్బ కొట్టి చంపడానికి ప్రయత్నించిన వాడెవడు, తపస్సుల మీద బాణప్రయోగం చేసిన ఆ దుర్మార్గుడెవడు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఎన్నాళ్ళు ఎప్పుడు ఎవరికి త్రికరణ శుద్ధిగా హాని తలపెట్టలేదు. మనస్సులో కానీ శరీరంతో కానీ వాక్కుతో కానీ ఎవరికి అపకారం తలపెట్టలేదు అన్నాడు ఆయన. అపకారం తలపెట్టడం 3 రకాలు. శరీరంతో అపకారం చేయటం, అవతలను కొట్టడం, లేకపోతే వాడి సరిహద్దులో ఉన్న స్థలం ఆక్రమించుకోవటం, ఇవన్నీ శరీరంతో చేసే పాపాలు. మనస్సుతో చేసే పాపాలు అవి కనపడం అన్నమాట. మనస్సులో వీడు చచ్చిపోవాలి, వీడు కుళ్ళిపోవాలనుకుంటారు. కొంతమంది పైకి బాగానే ఉంటారంటో, నీవు బాగుందిగాక, నీ కెరియర్ బాగుండుగాక అంటాడు, లోపల వీడి కెరియర్ నాశనవుగాక అంటాడు. ఇది మానసికంగా చేసే అపకారం అన్నమాట. ఇవి తెలియవు మనకి. అందరం నవ్వుతూనే ఉంటాం ఎదురుగుండా ఉన్నంతసేపు. లోపలేముంది ఏం తెలుస్తుంది? ఇంకా వాక్కుతో చేసే పాపం, తిట్టిన తిట్టు తిట్టకుండా చేయటం, లేదా పక్కవాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఉద్యోగం వద్దంటే అది అంతకంటే ఇక వేరే పాపం చేయాలా? ఇది వాక్కుతో చేసే పాపం అనమాట. ఎదురుగుండా ఉన్నప్పుడు ఈ కుర్రవాడికి ఉద్యోగం ఇవ్వము అంటాడు, పక్కెళ్ళాక వాడికి ఉద్యోగం ఇవ్వద్దంటాడు. ఎదురుగుండా ఉన్నప్పుడు ఆహా ఈ అబ్బాయి ఎంత మంచివాడు అంటాం, పక్కెళ్ళాక వాడు అంత దుర్మార్గుడు లేడంటాడు. అలాంటి వాళ్ళు కూడా చూస్తాం అప్పుడప్పుడు. కాబట్టి మొత్తం మీద వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, శరీరంతో కానీ ఎవరికీ అపకారం నేను చేయలేదు. త్రికరణ శుద్ధి అంటే ఇది అన్నమాట. అటువంటి నేను కందమూల ఫలాలతో బతికేవాడిని, ఋషికుమారుణ్ణి జింక చర్మములు కట్టుకున్నవాడిని చంపడానికి ఎవరికి చేతులు వచ్చాయో కదా, అన్యాయంగా నన్ను చంపి వాళ్ళు ఏం బాగుకుందాం అనుకుంటున్నారు, పోనీ నన్ను చంపడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయా? జబ్బులు తప్ప. అలా అంటున్నవాడు మళ్ళీ అన్నట్ట, అంటే చచ్చిపోయే ముందు కొన్ని ప్రేలాపనలు వస్తాయి, ఈ ప్రేలాపనలు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెత్త ఉంటాయి. ఈ యువతలు వాడు తపస్వి, అందువల్ల సంధి ప్రేలాపన కాకుండా నిజంగా అంటున్నాడు, నేను చచ్చిపోతున్నానని బాధపడడం లేదు దేవుడా, నాకిద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికైతే ముగ్గురు ఉంటారేంటి, కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు ముసలాళ్ళు, గుడ్డి వాళ్ళు వాళ్ళు, మా అమ్మ నాన్న ఇద్దరికి కళ్ళు కనిపించవు, వాళ్ళకి నేను లేకపోతే దిక్కుండదు, అందుకే వాళ్ళ కోసం మంచినీళ్ళు తెద్దామని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను చచ్చిపోతే మా అమ్మ నాన్న గుండెకి చచ్చిపోతారు. ఒక దుర్మార్గుడు ఎవడు బాణంతో నన్ను కొట్టి నాతో పాటు ఇంకో ఇద్దరిని చంపుతున్నాడు, అంటే ఒక్క బాణం ముగ్గురు, 2 బర్డ్ సెట్ ఏ షాట్ కాదట, 3 బర్డ్ సెట్ ఏ షాట్ అయ్యింది. ఇప్పుడు ఒక బాణంతో నన్ను చంపడం వల్ల గుడ్డి వాళ్ళు, వృద్ధులైన నా తల్లిదండ్రులు కూడా చచ్చిపోతున్నారు, ఒక్క బాణంతో ముగ్గురిని చంపిన పుణ్యాత్ముడు ఎవరు బాబు అని ఏడుస్తూ ఉంటే నేను కంగారు పడి అక్కడికి వెళ్ళాను. ఇదంతా దశరథుడు కౌశల్యకి, సుమిత్రకి, అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు అనమాట, కొద్దిమంది ఆడవాళ్ళకి, ఇంకెవరూ లేరు అక్కడ. సుమంత్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూశాను, సరయూ నదీ తీరంలో అటు ఇటు కొట్టుకుంటూ మరణయాత్ర పడుతున్న ఒక మునికుమారుడు కనిపించాడు. కేవలం ఉపనయనమే అయ్యింది, పెళ్లి కాని ఒక బ్రహ్మచారి. అతని జడలన్నీ అటు ఇటు చల్లా చెదరైపోయాయి. నిజానికి అతను జడలు గట్టి కట్టుకున్నాడు, కానీ కదలడంలో ఏమైపోయింది, బాధతో దొల్లడంలో ఈ జడలు విరబోసుకున్నట్టు అయిపోయింది. పిశాచాల్లో కొంతమంది చూసారో వీధుల్లో జుట్టులో విరబోసి పెడుతుంటారు, వాళ్ళని చూస్తూ ఉంటే పిశాచాలే కనపడతానమాట. అలాగైపోయాడు అనమాట, పాపం కన్నీళ్లు కారుస్తున్నాడు. అతని దగ్గరికి నేను వెళ్ళగానే చూపులతోటే నన్ను తగలబెడుతున్నట్టుగా చూశాడు, అంత కోపంగా చూశాడు. మహారాజా, దశరథ మహారాజా, నువ్వు నన్ను కొట్టింది, నేను నా తల్లిదండ్రులకి దాహం వేస్తే మంచినీళ్ళు ఇద్దామని సరయూ నది దగ్గరకు వచ్చాను. ఇక్కడికి దగ్గరలో మా ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో గుడ్డి వాళ్ళైన ముసలి వాళ్ళైన నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి హఠాత్తుగా అర్ధరాత్రి వేళ దాహం వేసింది, కుమార కాశిని మంచినీళ్ళు తెచ్చిపెట్టి అన్నారు. అప్పుడు నేను ఇంట్లో చూసుకుంటే మంచినీళ్ళు లేవు. ఇక్కడ నిజంగా వీడిది కూడా ఒక లోపం ఉంది, ఏమంటే సాయంకాలం పడుకునే ముందు ఇంట్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకోదటండి. అంటే దుర్మరణం ఎందుకు వస్తుందో శాస్త్రం చెప్పారు, ఇక్కడ మహానుభావులు చెప్పిన మాట. ఈ దుర్మరణం అతనికి రావడానికి అతని లోపం కూడా కొంత కారణం ఉంది. మీరు రేపటి నుంచి ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోండి, పడుకునే ముందు తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయో లేవో చూసుకోవాలి, రాత్రికి వాటర్ ట్యాంకులో నీళ్లు పెట్టుకున్నామో లేదో చూసుకోవాలి, ట్యాంకులో నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ట్యాంక్కి ఈ మోటార్ కట్టామో లేదో చూసుకోవాలి, పడుకునే ముందు దోమల తలుపు ఎందుకు పెడతాం, అసలు దోమల తలుపు దేనికి, దోమలు రాకుండా. ఎప్పుడు తలుపు తీసుకుంటుందంటే నీలో ఎంతో అజాగ్రత్త ఉన్నది, నీకు సంసారం మీద ఏ బాధ్యత లేదు, అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ దోమల తలుపు వేసుకోవాలి, లోపల తలుపు గడియ పెట్టామో లేదో చూసుకోవాలి, ఇంట్లోంచి రేపు ఎప్పుడైనా ఊరెడుతున్నప్పుడు తాళం వేసామో లేదో చూడాలి, తాళం వేసే ముందు బాత్రూములో నీళ్లు టబ్బులు అవి కట్టామో లేదో చూసుకోవాలి, ఫ్రిడ్జ్ కట్టామో లేదో చూసుకోవాలి. ఏం చూసుకోకపోతే వాడు కుటుంబంలో ఉన్నా కూడా మహాపాపం చేసిన వాడు అవుతాడు. ఇవన్నీ నియమాలటండి, మన నియమాలు, గృహస్థాశ్రమంలో నియమాలు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల పోషణ ఉన్నప్పుడు అవన్నీ జాగ్రత్త చేయాలి. అంటే ఈ కుర్రాడిది కూడా కొంత లోపం ఉంది, అది వాడు ఒప్పుకున్నాడు. సరే అయ్యింది ఏదో అయ్యింది అనుకోడు, పాపం అర్ధరాత్రి వాళ్ళకి దాహం వేసింది, వీడి కర్మ కాలింది, వాళ్ళ కర్మ కాలింది, అందరి కర్మ కాలింది, వీళ్ళ కర్మతో పాటు దశరథుడి కర్మ కాలింది, దాంతోపాటు దశరథుడి కర్మ కాలబట్టే రావణాసురుడి కర్మ కాలింది, ఆ వెనకాతలు ఎంత ధర్మం ఉందన్నమాట. ఇవన్నీ ఒకదానికోటి ఇంటర్లింక్డ్, ఇందులో ఏది లేకపోయినా ఇంకోటి లేదన్నమాట. నేను నాన్నగారికి అమ్మకి మంచినీళ్ళు ఇద్దామని చూస్తే కొండలో నీళ్లు లేవు, అందుకే ఈ చీకట్లో కొండ పుచ్చుకొని ఈ సరయూ నది దగ్గరకు వచ్చాను, తీరా నీళ్లు ముంచుకుంటూ ఉంటే నన్ను బాణంతో కొట్టావు, ఒక్క బాణంతో ఇక నేను చచ్చిపోతాను, నా గుండెల్లోకి దిగిపోయింది, లోతులోకి వెళ్ళిపోయింది ఈ బాణం, ఈ బాణం లాగితే నేను ప్రాణం విడిచిపెట్టక తప్పదు, ఇది తెలిస్తే మా అమ్మ నాన్న చచ్చిపోతారు, నేను లేక ఒక క్షణం ఉండలేరు. కారణం పుత్రప్రేమ, దాంతోపాటు వాళ్ళ దగ్గర వార్ధక్యంతో పాటు అంధత్వం కూడా ఉండడం వల్ల గుడ్డి వాళ్ళకి నిరంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి. నేను ఎప్పుడూ ప్రేమగా మా అమ్మకి నాన్నకి సేవ చేస్తాను. నా పేరు శ్రవణ కుమారుడు. నేను శక్తిహీనులు గుడ్డివాళ్ళు దప్పికతో ఉన్న మా అమ్మ నాన్నకి సేవ చేస్తాను అనే ఆశతో ఇక్కడికి వస్తే సేవ పోయి నేనే పోతున్నాను. ఇప్పుడు కాసేపట్లో నేను వెళ్ళకపోతే మంచినీళ్ళు మంచినీళ్ళు కుమార దాహం అని నోరు ఎండిపోయి పెదవులు ఎండిపోయి చచ్చిపోతారు ముసలాళ్ళు. నువ్వు అన్యాయంగా నన్ను చంపావు. ఈ బాణం తీసేయి. ఈ బాణం గుండె లోపల కంటే గుచ్చుకుంది కదా. ఈ గుచ్చుకోవటం వల్ల విపరీతమైన బాధగా ఉంది. శరీరంలో దిగిపోయిన ఈ బాణం తీయకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను. తొందరగా తీయిన అయినా అన్నట్ట. ఇప్పుడు పాపం దశరథుడి బాధ ఏమిటి? తీస్తే బాణం అలా బయటికి లాగితే చచ్చిపోతాడు వాడు. తీయకపోతే యాతన పడిపోతున్నాడు. బాణం లాగితే గ్యారంటీగా చచ్చిపోతాడు. ఆయుధం లోపల ఉన్నంతవరకే కాసేపైనా బతుకుతాడు. తీసాడా గిలగలు కొట్టుకు చచ్చిపోతాడు. తీయకపోతే ఆ యాతన ఇంకా ఎక్కువగా ఉంది. అందుకని అలా నిశ్చేష్టుడై ఉండిపోయాట దశరథుడి పాపం. ఏం చేయను, బాణం లాగితే బ్రహ్మహత్యా పాపం, చెయ్యకపోతే వాడికి యాతన, ఆ యాతన తట్టుకోలేకపోతున్నాడు. ఇతి మాం అవిశ్చింత తస్య శల్యాపకర్షణే కౌసల్య. బాణం లాగనా వద్దా, లాగనా వద్దా అనుకుంటూ నేను నిశ్చేష్టుడనై చింతాక్రాంతుడై ఉండిపోయాను. ఇది కనిపెట్టాడు ఆ కుర్రాడు. మహారాజా నా మాట విను, నేను నిజం చెబుతున్నాను, నాకెవరి మీద ద్వేషం లేదు కాబట్టి చెబుతున్నాను. నువ్వు నా గుండెల్లో గుచ్చుకున్న బాణం తీసేయి. ఒకవేళ నేను చచ్చిపోయినా నీకు హత్యాపాపం వస్తుంది, కానీ బ్రహ్మహత్యాపాపం రాదు. ఎందుకంటే నేను పుట్టుకతో బ్రాహ్మణి కాదు. శూద్రాయామస్మి వైశ్యేన జాతో జనపదాధిప. నేను ఒక వైశ్యునికి శూద్ర స్త్రీ వల్ల జన్మించిన వాడిని. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య దీక్షతో మేమంతా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. తపస్సుని చంపిన పాపం అంటుకుంటుంది, కానీ బ్రహ్మహత్యరాదు. కొంతలో కొంత అయ్యాను నీకు. ఆయుపట్లో బాణం గుచ్చుకోవటం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, లాగు బాబోయి రక్షించు అనగా ఇంకా తప్పదు గనక అతని దగ్గరికి వెళ్ళి బలంగా బాణం ఇలా గుంజాను. గుంజి కొంతగానే హా అని చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయే ముందు అతను ఒక్క మాట మాత్రం చెప్పాట. ఏమని, దశరథ మహారాజా ఇలా దగ్గరలో కొంత దూరం పెడితే ఆ కుడివైపు మా ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ముసలాళ్ళు గుడ్డివాళ్ళైనా మా అమ్మ నాన్న ఉన్నారు. నువ్వు తక్షణం వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేను చచ్చిపోయిన వెంటనే ఈ కుండతో నీళ్లు పట్టుకెళ్ళు. నేను మీ అబ్బాయిని చంపేశానని చెప్పు. చెప్పావా నువ్వు బతుకుతావు, లేదా మా అబ్బాయి ఏమయ్యాడు అని వాళ్ళు ఏడుస్తారు. ఆ ఏడుపులో మా అబ్బాయిని మాకు దూరం చేసిన వాడు భస్మం అయిపోవాలంటారు వాళ్ళు. వాళ్ళు అలా అన్నారా నువ్వు బూడిదైపోతావు. అంతటి తపశ్శక్తి ఉంది వాళ్ళ దగ్గర. చూసారా పూర్వకాలంలో తపశ్శక్తి ఎంత గొప్పదో. అడవుల్లో బోయేవాళ్ళు కూడా తపస్సు చేసి అంతంత శక్తులు సాధించారండి. మనమేమి వాళ్ళన్నీ మానేసి నేను అది చేయొచ్చా ఇది చేయకూడదా చదవచ్చా చదవకూడదా అంటున్నాం. తపస్సు చేయడానికి కులముతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఈ జాతి వర్ణ సాంకర్యంతో సంబంధం లేదు. ఎంతవాడైనా ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు అని రామాయణం మనకి నిరూపించింది. కాబట్టి ఈ నీళ్ళు ఇయ్యి అన్నట్ట. ఇవ్వకపోతే మాత్రం నువ్వు నశించిపోతావు, నీతో పాటు నీ రాజ్యం కూడా పోతుంది అన్నాడు. అందుకే మునికుమారుడి చచ్చిపోగానే అయ్యో అన్యాయంగా ఈ బాలుని చంపాని అనే శోకంతో అక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళనా మా అన్న అనుకుంటూ మొత్తం మీద ధైర్యం తెచ్చుకుని ఆ కొండతో నీళ్లు తీసుకుని వారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. పద శబ్దం తుమే శ్రుత్వ మునిర్వాక్యమభాషత కించిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమానయ. నా అడుగుల చప్పుడు విన్నాడు ఆ లోపల ఉన్న పెద్ద ఆయన మునీశ్వరుడు. వెంటనే నాయన బాబు కుమార ఎందుకింత ఆలస్యం చేసావు, తొందరగా నీళ్లుతే. చాలాసేపటి నుంచి మాకు దాహం వేస్తోంది, విపరీత దాహం, వెర్రి దాహం, పెదవులు ఎండిపోతున్నాయి, లోపల ఉన్న దంతాలు కూడా పుడారిపోతున్నాయి, నోరు పిడుచు కట్టుకుపోతుంది, తొందరగా మంచినీళ్ళు తీసుకురా. అమ్మకి నాకు నీళ్ళు, మా ఇద్దరి స్థితి అలాగే ఉంది, ఎందుకు దగ్గరికి రావు? నేను కానీ మీ అమ్మగాని అనకూడని మాటలు అన్నావా? ఒరే నీళ్లు లేకుండా ఏడిపిస్తున్నావేమిట్రా అని మేమేం కఠినంగా అనలేదే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ కఠినంగా తిడతారు, అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి దొడుస్తారట. మేము అలా అనలేదన్నారండి వీళ్ళు. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కొడుకుని తిట్టలేదట పాపం. పిల్లలండి, అందులో చిన్నపిల్లల్ని ఎక్కువ కసురుకోకండి. దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద చాలా పడుతుంది. చిన్నప్పుడు పిల్లల్ని మనం భయపెట్టేస్తే ఎక్కువగా ముచ్చటగా నచ్చ చెప్పాలి. చిన్నప్పుడు తిడితే పిరికి వాళ్ళు అయిపోయి భవిష్యత్తులో ఏమి సాధించరట. ఇవన్నీ మనకి సైకాలజీలో చెబుతారు. మీరు ఎవరన్నా టీచర్స్ ఉంటే తెలుస్తుంది. నేను ఎంఈడి బిఈడి చేసి టీచర్గా పనిచేసిన తర్వాత లెక్చరర్ అయ్యాను కాబట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీ బాగా చదివిన వాడిని కాబట్టి పిల్లల్ని చూశాను కాబట్టి చెబుతున్నాను. పిల్లల్ని అన్నం తింటావాలేదా, అన్నామా, కొట్టామా, వాళ్ళు కంగారు అడిపోతారు, వణుకుతారు. ఈ భయం యావజ్జీవితం వాళ్ళు పట్టుకుంటుంది. దాంతో వాళ్ళు పిరికి వాళ్ళు అయిపోతారట. ఇంక జీవితంలో ఏమి సాధించలేరు. ఇంకా అక్కడి నుంచి ఎవడ మీదో కామెంట్ పెట్టడం, ఆ తర్వాత వాడు ఏదో అన్నాడని అన్నం తిన్నది నేను చచ్చిపోతానండి అంటాడు. అంటే మనం చేజేతులారా పిల్లల్ని పాడు చేస్తున్నాం. అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప సూచన. చాలా జాగ్రత్తగా 8 ఏళ్ళు వచ్చేదాకా లాలయేత్ బాలవత్పుత్రం, 8 ఏళ్ళు నిండి వాడు స్కూల్కి వెళ్ళేదాకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమగా చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ 8 to 12 ఇయర్స్ మధ్యలో మాత్రం స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం అతిగా కాదు కానీ కొంత శిక్షించాలి, కొంచెం భయపెట్టాలి. అప్పుడు భయపెట్టకపోతే కూడా మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళు, చదువుకోనాలి, భయం పెట్టాలి, భక్తి ఉండాలి, అంటే భయభక్తులు రెండూ ఉండాలి. ఆఫ్టర్ 16 మిత్రవత్ పాల ఏత్పత్రం, మిత్రుల్లో చూసుకోవాలట. 16 ఏళ్ళు దాకా కొడుకుని మై డియర్ ఫ్రెండ్ హౌ డు యూ డూ అని ఇలా చేయొచ్చుకుని ఓపాలి. ఆ తర్వాత వాడు ఎలాగో చేయొచ్చుకుని అవతలకి గంటుతాడు అనుకోండి, వేరే విషయం. కలియుగంలో అలా ఉన్నారు కానీ మొత్తం మీద పిల్లల్ని తాగా స్నేహితుల్లో చూసుకోవాలి. సరే ఏదేమైతేనే ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు, నాయన మేము నిన్న ఏమన్నా తిట్టామా, తిడితే పిల్లలు తండ్రి దగ్గరికి రావడానికి బాధపడతారు అన్నారు. అందుకోసం ఇంత చెబుతున్నాను. ఇప్పుడు దశరథుడికి భయం వేసింది. దగ్గరికి వెడితే వాళ్ళు ఏమంటారో, వెళ్ళకపోతే ఏమంటారో అనుకుని మొత్తమే తప్పదు కదా ఇక దగ్గరికి వెళ్ళి, మహాత్మా నేను మీ పుత్రుణ్ణి కాదు క్షత్రియుణ్ణి, ఇక్ష్వాకు వంశస్థుణ్ణి, నా పేరు దశరథుడు, నేను పెద్ద పొరపాటు చేశాను, ధనుర్బాణాలు ధరించి ఏనుగనుక్కుని శబ్దభేదితో మీ అబ్బాయిని కొట్టాను, వాడు చచ్చిపోయాడు బాబోయ్, మంచినీళ్ళు పట్టుకొచ్చాను అడిగాను, వాళ్ళు అని కింద పడిపోయారట. ఎంత పొరపాటు జరిగింది మహారాజా అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు, బోరు నేడ్చారు, పుత్ర పుత్ర అని గుండెలు బాదుకున్నారు. కానీ అంత కష్టంలో కూడా వాళ్ళు ఏమన్నారో తెలుసా, యద్యేతత్ అశుభం కర్మ నత్వం మే కథయే స్వయం ఫలేన్మూర్ధాస్మతే రాజన్ సద్య శతసహస్రధ. మహారాజా, నువ్వు పాపం చేసి కూడా ఒక మంచి పని చేసావు, మా దగ్గరకు వచ్చి జరిగిన తప్పు ఒప్పుకున్నావు, ఇదే గనక నువ్వు చెప్పి ఉండకపోతే ఇంద్రుండైనా నేను భస్మం చేయగలను, అంత తపశ్శక్తి నా దగ్గర ఉంది ఏమనుకుంటున్నావు. ఇదే తప్పు చేసి చెప్పకుండా పారిపోతే నా దివ్య దృష్టితో కనిపెట్టి ఇంద్రుండైనా నాశనం చేస్తానన్నాడు ఆయన ఏకంగా. వజ్రిణం అంటే ఇంద్రుణ్ణి నాశనం చేయగలను, నరేంద్రుడివి నువ్వు అని లెక్క. నువ్వు బతికిపోయావు, నీ వంశం బతికిపోయింది. లేదా ఇంకేమన్నాడు తెలుసా, అభిహృద్య కులన్న సత్యక్ష్వాకూణాంకుతో భవన్, మీ ఇక్ష్వాకు వంశం సర్వనాశనం చేసేవాడిని, ఇక మీ వంశం ఉండదు భవిష్యత్తులో, అది నా శక్తి. సరే అయ్యింది, ఏదో అయ్యింది, మా పుత్రుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ శవాన్ని చూస్తాం అన్నారు పాపం. రాజుగారు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ చచ్చిన కుమారుడి దగ్గర నిలబెట్టాడు. వాళ్ళ కుర్రాన్ని పట్టుకుని ఆ గుండెల్లోంచి బయటికి తండేసిన రక్తం ఒళ్ళంతా పట్టేసి ఆ జిగురు జిగురు అలాగే ఉంది. ఇంకా అప్పుడే కదా చచ్చిపోయాడు, పూర్తిగాను శరీరం చల్లబడలే, చచ్చి ఎంతోసేపు అవ్వలేదు కనుక శరీరం చల్లబడక ఇంకా రక్తం కొంతవరకు ఆ శరీరం మీద ఉంది. అది ముట్టుకుని ఆ గాయం దగ్గర వేలు పెట్టి తడిమి ఏడవడం మొదలుపెట్టారు వాళ్ళు. నాయన అమ్మా నాన్న వచ్చారు, రాగానే కాళ్ళకి దండం పెడతావు, ఇప్పుడు ఎందుకురా పాదాలకు నమస్కరించవు, మాతో మాట్లాడవా, మా మీద కోపం వచ్చిందా, అర్ధరాత్రి పూట నిన్ను లేపి నీ చేత పని చేయించుకున్నామని విసుక్కున్నావా, మాకు దూరం అయిపోతావా, రోజు మంచి మంచి పురాణాలు చెప్పేవాడివి, ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అవన్నీ మాకు చెప్పేవాడివి, స్నాన సంధ్యావందనాలకు కావలసిన ఏర్పాట్లు చేసేవాడివి, జపం చేసుకోవడానికి జపమాలు ఇచ్చేవాడివి, కూర్చోవడానికి ఆసనం ఇచ్చేవాడివి, అనేకమైన సేవలు చేసేవాడివి, నువ్వు లేక మేము ఎలా బతుకుతాం. యమధర్మరాజా, నేను చాలా పొరపాటు చేశాను, ఏదో తప్పు చేసుంటా నీ కుమారుడు అందుకే అల్పాయుష్కుడు అయిపోయాడు అని యముడు తలుచుకున్నాడు. మళ్ళీ అంతలోనే, కుమార నువ్వు మాకంటే ముందు మరణించి పైకి పోతున్నావు, పైకి వెళ్ళగానే యముడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించమను, మా అమ్మా నాన్నను కూడా తీసుకురమ్మని నువ్వు రికమెండ్ చేయి, అప్పుడు మేము కూడా నీతో పాటు వస్తాం, అందరం కలిసి యముడి దగ్గర ఉండి అక్కడి నుంచి స్వర్గానికి పోదాం. అయినా నువ్వు యముడి దగ్గరికి ఎందుకు కడతావు? నువ్వు ధర్మాత్ముడి, అసలు యముడిని చూడనే చూడవు. ఎందుకు చూడవు అంటే, తల్లిదండ్రుల సేవ చేస్తూ చచ్చిపోయిన వాడు తప్పక దివ్య స్వర్గానికి వెడతాడు తప్ప నరకానికి వెళ్ళడు వెళ్ళడు వెళ్ళడని శాస్త్రం. అంత మాటనాడు ఇక్కడ ఆయన. యుద్ధరంగంలో చచ్చిపోయిన వాడు, తల్లిదండ్రుల సేవ కోసం బయటికి వెళ్ళి మరణించిన వాడు సూర్యులు వెళ్ళినట్టుగా సూర్యమండలం భేదించుకొని వీరస్వర్గానికి వెడతాడు. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి మీకు, వీరస్వర్గం వేరు స్వర్గం వేరు. యజ్ఞములు చేయటం వల్ల, పురాణములు వినడం వల్ల, మంచి పనులు చేయటం వల్ల స్వర్గానికి వెడతాం మనం. అలా కాకుండా వీరస్వర్గం అని ఒక స్వర్గం ఉన్నది. ఆ స్వర్గానికి ఎవరు వెడతారు? యుద్ధరంగంలో శత్రువుల్ని చంపి చచ్చిన వాడు, పిరికితనం లేకుండా యుద్ధంలో చచ్చిపోయిన వాడు గ్యారంటీగా వీరస్వర్గానికి వెడతాడు. అందుకే మన మిలిటరీ వాళ్ళు అప్పుడప్పుడు ఆ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉండి ఆ దుర్మార్గుల్ని చంపి వాళ్ళు చచ్చిపోతున్నారే పుణ్యాత్ములు, వాళ్ళు అంత తప్పక వీరస్వర్గానికి వెడతారట. వాళ్ళకి అసలు నరకం రాదు, వాళ్ళు మన దేశం కోసం ధర్మం కోసం ప్రాణం ఇస్తున్న మహాత్ములు కనుక. ఇంక రెండో వాళ్ళు ఎవరు? తల్లిదండ్రుల మాట విని వాళ్ళ సేవ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఆజ్ఞాపించకుండా వాళ్ళు చెప్పిన పనులు చేసి గురువుల యొక్క సేవ చేసిన వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా వినండి, తల్లిదండ్రుల సేవ, గురుపత్ని గురు భార్య, గురువుగారితో పాటు గురువుగారి భార్యను కూడా పూజించాలి వీళ్ళ సేవ చేసిన వాళ్ళు. పెద్దన్న గారు తండ్రితో సమానం కాబట్టి అన్న వదిన వీళ్ళ సేవ చేసిన వాళ్ళు. అత్తామామలు కూడా కన్న తల్లిదండ్రులు, వాళ్ళ సేవ చేసిన వాళ్ళు. దేశ రక్షణ కోసం ప్రభువులు సేవ చేసిన వాళ్ళు, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారికి మనం సేవ చేయటం అన్నమాట. అలా సేవ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళరు స్వర్గానికి వెళతారు. కాబట్టి నువ్వు పూర్వం సగర చక్రవర్తి, శివచక్రవర్తి, దిలీప చక్రవర్తి, జనమయజయుడు మొదలైన వాళ్ళలో స్వర్గానికి వెడతావు. ఆ స్వర్గం కూడా ఎలాంటిది అంటే, ఇక్కడ కూడా ఆ విషయం స్పష్టం చేయాలి మీరు. సూర్యుడు ఆకాశంలో బింబ రూపంలో ఉంటాడు కదా సూర్యబింబం. ఈ చచ్చిపోయిన వాడు ఏది తల్లిదండ్రుల సేవ చేస్తూనో, అత్తమామల సేవ చేస్తూనో, గురువుల సేవ చేస్తూనో, యుద్ధరంగంలోనో చచ్చిపోయినటువంటి పుణ్యాత్ముల ఆత్మ ఒక అందమైన రూపం ధరిస్తుంది. ఆ రూపం కృష్ణుడి రూపం ఎలా ఉందో అలా ఉంటుంది. టండోయ్ కృష్ణ పరమాత్ముడు ఎలా ఉంటాడో వీడు అలా అయిపోతాడట. అలా అయిపోయి సూర్యుడి దగ్గరికి వెడతాడు. సూర్యబింబం పెద్ద మండలం, అది ఆ మండలం ఛేదించుకుని వెళ్ళిపోతాడట. అసలు ఎంత కష్టం అంటే, సూర్యమండలం మధ్యలోంచి ఇప్పుడు పువ్వులోంచి సూర్యు బయటికి ఎంత తేలిగ్గా వస్తుందో అలా సూర్యబింబం మధ్యలోంచి అవతలకు వస్తాడట. ఒకసారి ఆలోచించండి, ఈ గోడలోంచి మీరు అవతలకు వెళ్ళగలరా? ఎవరం వెళ్ళలేము. కానీ ఆ మహాత్ముడు సూర్యుడు యొక్క బింబం దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలోంచి అవతలకు వెళ్ళి ఒక లోకానికి పోతాడు. ఆ అవతలున్న లోకాన్ని వీరస్వర్గం అంటారు. ఆ లోకానికి మీరు నేను వెళ్ళాం, ఇందాక చెప్పిన వాళ్ళు మాత్రమే వెడతారు. అందుకే స్వర్గం కంటే వీరస్వర్గం గొప్పదన్నారు మన వాళ్ళు. సూర్యభగవానుడు తనలోంచి కలుపుకుని యువతలోంచి అవతలకు పంపేస్తాడు వాళ్ళని. అలా వెళ్ళేవాడికి ఇక నరకం ఉండదు, దారిలో ఏ దౌర్భాగ్యం ఉండదు, హాయిగా వెళ్ళిపోతాడనమాట. కాబట్టి పిల్లలు మీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎప్పుడైనా మించిపోయింది లేదు, తల్లిదండ్రుల సేవ చేయండి. పిల్లనిచ్చిన అత్తమావలకు సేవ చేయండి, లేదా గురువుగారు గురువుగారి భార్యకి సేవ చేయండి, ఎవరూ లేకపోతే అన్నకి వదిలికి సేవ చేయండి. చేస్తే ఇటువంటి దివ్య లోకాలు కడతారు. కాబట్టి కుమారా, నువ్వు అక్కడికి వెడతావు, మేమే ఇక్కడ దుర్గతుల పాలైపోయాం అంటూ అంతలోనే వాళ్ళు ఏం చేశారు? ఆ నదిలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకున్నారు. మా కుమారుడికి సద్గతులు కలుగ్గాక అని నీళ్లు విడిచిపెట్టారు. విడవగానే ఆ కుర్రవట్టండి అప్పటిదాకా ఆత్మ ఇంకా ఎక్కడికి వెళ్ళడంలా, ఈ తల్లిదండ్రులు నీళ్లు విడిచిపెట్టగానే అందమైన రూపం, దివ్య రూపం, స్వర్గదేహం పొందాడు. ఇంద్రుడు స్వయంగా అతన్ని తీసుకెళ్ళడానికి అక్కడికి వచ్చాటండి. ఆ కుర్రవాణ్ణి తీసుకెళ్ళడానికి ఇంద్రుడు వచ్చాడు డైరెక్ట్గా. స్వర్గం అధ్యారుహత క్షిప్రం సక్రేణ సహధర్మవిత్తు, ఇంద్రుడితో స్వర్గానికి వెడుతూ వెడుతూ ఆకాశంలో నిలబడి, తల్లిదండ్రులారా, నేను నిత్యం మీకు సేవ చేయటం వల్ల ఇంద్రుడితో కలిసి స్వర్గం వరకు వెడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అన్నమాట ఇందులో 49వ శ్లోకంలోను 50వ శ్లోకంలో ఉంటుంది, స్థానమస్మి మహత్ ప్రాప్త భవత పరిచారణాత్, భవత మీ యొక్క భవతోహ పరిచారణాత్, మీ ఇద్దరి యొక్క సేవ వల్ల, తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యం వల్ల నేను ఇంద్రుడితో స్వర్గానికి వెళ్ళి మహాస్థానం పొందుతున్నాను. ఇంతకంటే కావలసింది ఏముంది నా కోసం, ఏడవకండి. అక్కడితో ఆగల, మీరు కూడా ఎక్కువసేపు ఇక భూమి మీద ఉండరు, అంటే వీళ్ళు చచ్చిపోతారని అతనికి తెలుసు. అతనేమో తపస్యాలి, పైగా ఇప్పుడు స్వర్గ శరీరం పొందాడు, అందువల్ల మీరు కూడా నాతోటే వస్తారు, అక్కడ మళ్ళీ మనం కలుసుకుంటాం అని వెళ్ళిపోయాడు. క్షిప్రం, అది కూడా చాలా తొందరగా మీరు నా దగ్గరకు వస్తారన్నాడు ఆయన. దీన్ని బట్టి తల్లిదండ్రుల సేవ వల్ల ఏమో అతడు ఇంద్రుడి యొక్క అతిథిగా ఇంద్రుడితో వెడుతున్నాడు. అటువంటి పుత్రుణ్ణి కని తపస్సు చేయటం వల్ల, ఒక మంచి పుత్రుడి వల్ల వీళ్ళు స్వర్గానికి వెడుతున్నారు. కాబట్టి పిల్లల వల్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పిల్లలు పరస్పరం స్వర్గానికి వెడతారు. అలాంటి పిల్లలు, అలాంటి తల్లిదండ్రులు కావాలి మనకి. ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం కొన్ని చోట్ల ఏంటో చాలా విసుగొచ్చేస్తుంది అనమాట. అమ్మా నాన్నను వీడు తిడతాడు, వాళ్ళు వీళ్ళని తిడతారు, ఒకళ్ళొకళ్ళు చూసుకోరు, డబ్బు పెంచ తప్ప ఏం ఉండదు, ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఏ చెప్పినా వినరు, ఎవరి కర్మ వారిది. చివరికి అతడు వెళ్ళిపోగానే అప్పుడు పాపం ఈ తండ్రి ముసలాడు కొంచెం తేరుకుని మళ్ళీ కుమారుడికి జలతర్పణం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ దుఃఖం పెరిగిపోయిందిట. కాసేపు తేరుకున్నాడు, కొడుకు స్వర్గానికి వెడుతున్నాడని అతని మాటల ద్వారా తెలుసుకుని. అయినా సరే మళ్ళీ అంతలోనే భవిష్యత్ అలా ఉంది గనక ఇలా అన్నాడు, రాజా ఒక్కడే నా కొడుకు, వాణ్ణి చూసుకుని ఇంతకాలం మేము బతికాం, అటువంటి పుణ్యాత్ముణ్ణి ఆసరాగా ఉన్నవాణ్ణి ఎదిగిన కుమారుణ్ణి అన్యాయంగా చంపివేసావు నువ్వు, ఈ పాపం నిన్ను విడిచిపెట్టదు, మేము చచ్చిపోతున్నామనే బాధ మాకు లేదు, మేమిద్దరం గ్యారంటీగా చచ్చిపోతున్నాం, మేమెందుకు చూస్తున్నామో తెలిసిన కొడుకు లేక కొడుకు చచ్చిపోయాడనే బాధతో పుత్ర పుత్ర అంటూ మేము చచ్చిపోతున్నాం, మరో క్షణంలో మేము శరీరం విడిచిపెడుతున్నాం, ఇప్పుడు ఇదే నీకు నా శాపం, పుత్రం వ్యసనజం దుఃఖం యదేతం మమ సాంప్రతం ఏవం త్వం పుత్ర శోకే నరాజన్ కాలం కరిష్యసి. మేము పుత్రశోకంతో శరీరం విడిచిపెడుతున్నాం, నువ్వు కూడా నీ కొడుకు అడివికి వెళ్ళిపోతాడు నీ కళ్ళ ముందు, అప్పుడు నీ కొడుకును తలుచుకుని కొడుకా 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 అని గుండెకి తెచ్చిపో అని చెప్పించేశాడు. ఆనాడు ఆ తర్వాత వాళ్ళు ప్రాణం విడిచి తమ దారిని వెళ్ళడిపోయారు. కౌశల్య, అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు నేను ఏమనుకున్నాను, అసలు నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళయ్యాక కూడా నాకు పిల్లలు వెంటనే పుట్టరన్నారు, ఆ శాపం ఎప్పుడు తగులుతుందో అనుకున్నాను. పాపం దుఃఖం మనస్సులో ఉంది కానీ ఇంతలా అవుతుంది అనుకోలేదు, కాలం కలిసి రాలేదు, ఆ శాపం నాకు తగిలింది, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను సందేహం లేదు. ఆ మహాత్ముడు ఇచ్చిన పుత్ర శోకంతో మరణిస్తామని ఇచ్చిన శాపం నన్ను పట్టుకుంది, ఏది నాకు కళ్ళు కనపట్లేదు అన్నాడు ఆయన. ఇంతలోనే నాకు అస్సలు కళ్ళు కనిపించట్లేదు. చక్షుర్భ్యాం త్వం నపశ్యామి కౌశల్యే, పోయే ముందు కళ్ళు సరిగ్గా కనపడవట. కౌశల్య నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అప్పటికి పగలయింది, వెలుతురు వచ్చింది. అయినా సరే నాకు కళ్ళు కనిపించట్లేదు, ఎక్కడున్నావు ఎక్కడున్నావు తడువుకున్నట్టు పాపం ధృతరాష్ట్రుడిలా కాశారు. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చింది, ఒక్కసారి నన్ను స్పృశించు, ముట్టుకో, ముట్టుకుంటే నువ్వు కౌశల్యమని తెలుస్తుంది అన్నాడు ఆయన పాపం దీనంగా. ఆవిడ అలా స్పృశించింది, దేవి మహాపరాధం చేశాను, కొడుకు ఎంత దుర్మార్గుడైనా తండ్రి అడవిలోకి విడిచిపెట్టట, ఇది ఒక గొప్ప మాట అండి, అది కొడుకు ఎంత దుర్మార్గుడైనా అస్సలు మాట వరసకు కూడా కొడుకుని తండ్రి ద్వేషించడు. దుర్వృత్తమపి కపుత్రం త్యజే భువి విచక్షణ, బుర్రన్నవాడు ఎంత గొప్ప పాపాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా ఎన్ని చెడ్డ పనులు చేసినా కొడుకును వదలడు, అటువంటిది మంచివాడిని విడిచిపెడతాడా? పుత్రుడు నిజంగా నీచుడండి, అంత మాత్రం చేత తల్లిదండ్రులు నువ్వు దుర్మార్గుడు నువ్వు చదవట్లేదు గెట్అవుట్ అంటున్నారు అంటల్లా, పోన్లేరా ఈ ఏడాది కదా నెక్స్ట్ ఇయర్ పేసవరా అంటారు. తిడితే తిట్టావా, ఇంకెప్పుడు తిట్టకరా అంటారు తప్ప నన్ను తిట్టావా, నువ్వు చచ్చిపో అని చెప్పించే తండ్రి ఉంటాడా? అలా ఉంటే వాడు తండ్రి కాదు, ఎండ్రి పీతలంటి వాడు. వాడు దాన్నే పోతన గారు భాగవతంలో పుత్రులు నేర్చిన నేరకులు జనకులు పోషింతురెల్లప్పుడు అంటాడు ఆయన. కొడుకులు చదువుకున్నా చదువుకోకపోయినా తల్లిదండ్రులు నాయన చదవకపోతే పర్వాలేదు లేరా, రైలు కింద పడి చావకరా, ఎండ్రిని తాగి చావకరా, బాబు మాతో ఎండ్రి పొండ్రి ఆడుకోరా అంటారు కానీ చచ్చిపో అంటారా? అందరు కొడుకుల్ని ఎలాగైనా దారిలోకి తీసుకొద్దాం అనుకుంటారు తప్ప ద్వేషించరు. అటువంటిది నేను ఒక్కడి దురదృష్టవంతుణ్ణి, నా కుమారుణ్ణి మహాత్ముణ్ణి ఉత్తముణ్ణి రాముణ్ణి అడవికి పంపాను, నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, యమదూతలు తొందర పెడుతున్నారు, నేను పోతాననిపిస్తోంది, 14 సంవత్సరములు వనవాస దీక్ష ముగించుకుని రాముడు వచ్చి నాకు నమస్కారం చేసే నాటికి నేనుండను వాడిని ఆశీర్వదించలేను. కౌశల్య కౌశల్య అన్నాడు. హా రాఘవ మహాబాహో హా మమాయాసనాశన హా పితృప్రియమేనాథ హాద్యక్వాసిగతసుత. కుమార రామచంద్ర మహాత్మ, నా కష్టం తొలగించవా తండ్రి. ఎప్పుడు నాన్న నాన్న అని నా పక్క నుండి సేవ చేసి నాన్నని ప్రేమించేవాడివి, ఇప్పుడు ఆ నాన్నని విడిచిపెట్టడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? నా ముద్దుల కుమార అన్నాడు. దిక్కు లేని వాడిని చేసిపోయావంటాడు ఒకసారి. మళ్ళీ అంతలోనే కౌశల్యకేసి తిరిగాడు. హా కౌశల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని హా నృశంసే మమామిత్రే కైకేయి కులపాంసని. కౌశల్య, నీకు దీనత్వాన్ని ఇచ్చాను, నేను ఇంక బతకను, నీకు అన్యాయం చేశాను కౌశల్యో అంటాడు ఒకసారి. సుమిత్ర, అయ్యో నీకు ఇంకా అన్యాయం చేశానంటాడు. దుష్టురాలా, నా పాలిటి శత్రువా కైక, నువ్వెక్కడ దాపురించావే అంటాడు. అంత కసిలో కూడా, అంత బాధలో మళ్ళీ కసి, కసిలో రసి, రసిలో కసి, రెండూ కలిసి ఆయన వశ అయిపోయాడు. నేను ఇంక పోతున్నాను అంటూ ఉండగానే ఆయన ప్రాణం పోయింది, కింద పడిపోయాడు. పాప వీళ్ళు ఏమనుకున్నారంటే ఆడవాళ్ళు కౌశల్య సుమిత్ర పక్కన ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఎక్కడికో దూరంగా పోయారు, మిగతా స్త్రీలు దూరంగా ఉన్నారు, సుమంతుడు లేని లేడనుకోండి. చీటికి మటికి దశరథుడు హా అని ఫిట్ వచ్చి పడిపోతున్నాడు కదా, అలాగే పాప ఈయన పట్టు తప్పి పడిపోయాడు, స్పృహ తప్పిపోయి పడిపోయాడు అనుకున్నారు వాళ్ళు. అసలు పూర్తిగా స్పృహ తప్పిపోయింది తెలియదు. ఆయన అలా పడిపోగానే వాళ్ళు చెరువు చోట పక్కన పడుకుని వాళ్ళకే తెలియకుండానే శ్వాస వచ్చి నిద్రపోయారు, గాఢంగా నిద్రపోయారు వాళ్ళు. ఈయనది శాశ్వత నిద్ర, వాళ్ళది గాఢ నిద్ర. క్రమంగా తెల్లవారింది. వందిమాగదులు వచ్చారు. జయ హో దశరథ మహారాజా, జయ హో సుప్రజారామ అన్నట్టుగా వీళ్ళు కూడా స్తోత్రాలు చదవడం మొదలుపెట్టారనమాట. లే మంచి కుమార, అజుడు కొన్ని మంచి కొడుక అన్నారు. అనగానే అంతఃపుర స్త్రీలు వచ్చి రోజులాగే దశరథుని మీద కాస్త పన్నీరు చల్లుతారులేండి, అందుకనే పన్నీరు అవి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి రాజుగారి మీద చల్లారు. రాజుగారు అలాగే ఉన్నారు, అలిసిపోయాడు, తిండి లేదు, స్పృహ తప్పిపోయాడేమో అనుకుని సన్నిహితంగా ఉండి ఆయన లేపేటటువంటి కొందరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళు వచ్చి మహారాజా మహారాజా లేవండి అన్నారు. ఆయన లేవట్లా, మరీ నిద్రపోతున్నాడు అనుకున్నారట. మొదట్లో వాళ్ళు అనుమానించలేదు. కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి, అలారం పెట్టుకుంటారు, అలారం బొలో అంటూనే ఉంటుంది. అలారం కాదు, బొలారం దాకా వినపడుతుంది అది. అయినా వీడు మాత్రం లేవాడు, వీడు ఇక్కడ కొట్టిన అలారం అక్కడ కనపడిన చచ్చిన లేవరు, అదేంటి విచిత్రం. కొంతమంది చూస్తూ ఉంటారు అలారం నొక్కి మళ్ళీ నిద్రపోతారండి, అవి మొదలు టిక్కు నొక్కి మళ్ళీ నిద్రపోతాడు వాడు. సరే ఈయన ఇంతకీ లేవట్లేదు అనుకుని వాళ్ళు అలా మీద చెయ్యేశారు. కర్రలా తయారైంది శరీరం, చల్లబడిపోయింది. ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి. కౌశల్య సుమిత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళని ఇదిగో రాజుగారు చచ్చిపోయారని చెబుదామంటే వాళ్ళు లేవట్లేదటండి. ఇదేంటారు వీళ్ళు చచ్చిపోయారని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇక వాళ్ళు మహారాజా మహారాజా అని గట్టిగా అరిచారు. రాజుగారు రాణులు నిద్రలో చచ్చిపోయారు అనుకుని వీళ్ళు ఏడవడం మొదలుపెట్టారట. ఈ ఏడుపులకి ఇప్పుడు కౌశల్యాసుపత్రులకు వెలుగు వచ్చింది. వాళ్ళు లేచారు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏడుస్తున్న వాళ్ళకి ఒక మళ్ళీ ఆశ పుట్టిందండో, అయ్యి కౌశల్య సుమిత్ర చచ్చినట్టు కూడా ఉన్నారు, మనం ఏడవగానే లేచారు, కొంచెం ఏడిస్తే దశరథుడు కూడా లేస్తాడేమో అని దశరథుడి దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా అని ఏడ్చారు. ఇంక ఈయన మాత్రం లేవాడులేండి. అప్పటికి అర్థమైందిలేండి ఇక వాళ్ళకి కూడా. వెంటనే కౌశల్య మొదలైన వాళ్ళు ఆయన మీద పడి గొడ్లను ఏడవడం మొదలుపెట్టారు. కైక యొక్క మనోవాంఛితం ఈడేరింది, మమ్మల్ని అనాథ చేసావా అని కొందరు ఏడ్చారు. సకామాభవ కైకేయి భుంక్ష రాజ్యమకంటకం, దుర్మార్గురాల కైకేయి ఇంక నీ కోరిక తీరింది కదా, రాజుగారిని కూడా వదిలించుకున్నావు కదా, నువ్వు నీ కొడుకు రాజ్యం నెత్తి మీద వేసి కొట్టుకోండి, భోగాలు నడిపించండి, నా రాముడితోనే పోతానని కైక ఏడ్చింది. ఇలా అందరూ గొల్లు గొల్లు అని ఏడవడం మొదలుపెట్టారు. మామూలు ఏడుపు కాదది, అంతఃపురంలో హాహాకారాలు. ఇది విన్న సుమంత్రాదులు పరుగు పరుగుని వచ్చారు. మొత్తం అయోధ్య నగరం అంతా ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించేసింది అనమాట. కొంపలు తగలబడుతున్నప్పుడు గాలి ఎక్కువ వేస్తే ఈ కొంప నుంచి ఆ కొంపకి, ఆ కొంప నుంచి ఆ కొంపకి నిప్పు అంటుకుని మొత్తం ఇళ్ళన్నీ తగలబడినట్లుగా అందరూ శోకాగ్నితో తగలబడ్డారు. అగ్ని ఇల్లు తగలబెడుతుంది, శోకాగ్ని ఈ శరీరం అనే ఇల్లుని నాశనం చేస్తుంది. రాజులేని రాష్ట్రం నాశనం అయిపోయినట్టుగా అయిపోయింది. అప్పుడు వశిష్ఠుడు మొదలైన వాడు బాగా ఆలోచించారు, ఇప్పుడు ఏం చేద్దాం, రాజుగారా దుర్మరణం పాలయ్యారు, స్త్రీలు బోరును ఏడుస్తున్నారు, సమయమునకు ఒక్కడు లేడు కదా ఇక్కడ, ఎంత దురదృష్ట స్థితిది, నలుగురు కొడుకులున్న మహారాజు గారిని చచ్చిపోతే కాటికి తీసుకెళ్ళడానికి ఒక్కళ్ళాడు. రామలక్ష్మణులా అరణ్యం పాలైపోయారు. పోని భరత శత్రుఘ్నులు ఉన్నారా అంటే వాళ్ళు ఎక్కడో కేకయ్య దేశంలో, అంటే ఇంచుమించుగా మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు వాళ్ళు. సగం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది కేకయ్య అంటే, కొంతేమో తూర్పు పంజాబు అనగా పాకిస్తాన్లో ఉంది, అటు వెళ్ళాలి. పంజాబ్లో వ్యాస నది ఉంది కదా, సట్లెజ్ అంటారే, ఈ నదులన్నీ దాటితే కానీ వెళ్ళరు అన్నమాట. ఏది కేకయ్య దేశానికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో మందే కదా మహాసామ్రాజ్యం అంతమంది, ఇప్పుడు అక్కడున్నారు, అక్కడి నుంచి వాళ్ళు రావాలి, ఏం చెయ్యాలి అనగానే వెంటనే ఇప్పుడు ఒకటే మనం చేయవలసిన పని, ఈ శవాన్ని తక్షణం భద్రపరచాలి. మంచి నూనె పెట్టెలో పెడితే తాజా తాజాగా తయారు చేయబడిన నువ్వుల నూనెలో కర్పూరం కలిపి ఆ నువ్వుల నూనె పెట్టెలో కనుక ఈ శవాన్ని పెడితే అట ఎన్నాళ్ళైనా కుళ్ళిపోదండి. శవం బయటికి తీస్తే కొంచెం ముఖం పాలిపోతుంది తప్ప చచ్చిపోయిన వాడు కుళ్ళిపోడు, అప్పుడే నిద్రపోతున్న వాళ్ళే ఉంటాడు. శవం మాత్రం ముఖంలో రంగు లేకుండా అయిపోతుంది అంతే. అందువల్ల తైలద్రోణిలో పెడదాం అనుకున్నారు వాడు. ఇప్పుడు మన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టడంలో ఐస్ మీద అలాగా వెంటనే ఒక పెద్ద పెట్టి పట్టుకొచ్చారు, దాని నిండా నూనె పోశారు, కొంచెం పచ్చకర్పూరం కలపాలి, అందులో కలపాలి, అందులో ఈ నువ్వుల నూనె దాంట్లో పడుకోబెట్టేశారు ఈ శవాన్ని. ఇంకా అది ఎప్పటికీ కొళ్ళదట. ఇప్పుడు ఆ తైలద్రోణిలో మొత్తం మీద నూనె పెట్టిలో పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? వశిష్ఠ మహర్షిని అడిగారు వాళ్ళు. అప్పుడు వశిష్ఠుడు మంచి దూతలు పండితులు చెప్పిన పని సక్రమంగా చేసేవాడిని పిలిచాడు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అని ఐదుగురు వాళ్ళు. వాళ్ళు గుర్రాలు ఎక్కి వేగంగా ప్రయాణం చేస్తారు, దారిలో అవసరమైతే దొంగలతో పోరాడగలరు, ఎక్కువ సైన్యం అక్కర్లో వెళ్ళక, 5,000 మందితో యుద్ధం చేయగలరు, ఒక్కొక్కడు 5,000 మందితో యుద్ధం చేయగలరు, చకచక పెడతారు. కార్యశూరులు, అటువంటి దూతల్ని పంపాలండే. పంపేది ఎప్పుడు కూడా సరైన వాడిని పంపకపోతే వాళ్ళు ఉపయోగం లేదు కదా. కష్టకాలంలో పనులు తెలివితేటలతో పరాక్రమంతో చురుకుదనంతో చక్కబెట్టేవాడిని పంపాలి. అందువల్ల 5 పిలిచాడు. ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోక నందన శ్రూయతామితి కర్తవ్యం సర్వానేవ బ్రవీమివహ. ఇదిగో సుమంత, నందన, జయంత, అశోక, సిద్ధార్థ, విజయ, మీరు 5 గుర్రాలు తీసుకోండి. ఆ గుర్రాల మీద చకచక వెళ్ళండి. మళ్ళీ ఆ గుర్రాలు కూడా పీనుగులు లాంటి గుర్రాలు కాదు, వేగంగా ప్రయాణించగలిగి ఉండాలి, అలసిపోకూడదు, 1 గంటలో మళ్ళీ కోలుకోవాలి. కొన్ని గుర్రాలు అట 1 గంట విశ్రాంతి ఇస్తే మళ్ళీ 5-6 గంటలు ప్రయాణం చేస్తాయి. అటువంటి గుర్రాలు ఎక్కండి. మీ ముఖంలో ఏడుపు ఉండకూడదు, చిరునవ్వు చెదరకుండా వెళ్ళండి. రాజుగారు చచ్చిపోతే వాళ్ళ ముఖాలు ఏడుపు గొట్టు మొహాల్లో ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు ఏడుపు మొహాలతో కాకుండా మంచి కళకళలాడుతున్న ముఖాలతో భరతుడున్న కేకయ్య దేశానికి వెళ్ళండి. ఇక్కడ విషయాలు ఏం తెలియకూడదు. రాముడు అడవికి వెళ్ళాడు, లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు, సీత అడవికి వెళ్ళింది, దశరథుడు చచ్చిపోయాడని చెప్పకూడదు. రాజుగారు తీసుకురమ్మన్నారని తీసుకొచ్చేయాలి. ఏం చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చేయండి, వచ్చాక నేను మెల్లిగా చెబుతాను. చావు కబురు చల్లగా చెప్పాలి, ఒకేసారి చెప్పకూడదు అనమాట. హఠాత్తుగా వెళ్ళి మీ నాన్న చచ్చిపోయట అంటే వాడు చచ్చిపోతాడు, అవన్నీ ఇబ్బందులు అనమాట. ఎప్పుడు ఓదార్చడంలో టెక్నిక్స్ ఉండాలండి. నిజం చెప్తున్నాను, ఒక ఇంట్లో చచ్చిపోతే ఓ పాప వాళ్ళ అమ్మని ఓదార్చడానికి వచ్చారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు. మేమేమో ఆవిడని అతి కష్టం మీద, అయ్యో చాలా కష్టం వచ్చింది, ఓర్చుకో అంటుంటే ఓ అక్కగారు వచ్చింది, వచ్చి నీకు ఉదిరిపోయిందా, ఇక నువ్వు బతకవు, నువ్వెందుకు బతుకుతావే, నువ్వు చచ్చిపోతావు, నీకు ఉదిరిపోయింది, నువ్వు చచ్చిపోతావు, ఇదే నువ్వు చచ్చిపోకుండా ఉండాలని చెప్పాలి. కానీ నువ్వు చచ్చిపోతావు, నీ కూతురిపోతుందని ఓదార్చడం ఏంటండి, దిక్కుమాలు కూడా చచ్చి ఇది తప్పుడు పని కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు. అవతల వాడిని ఓదార్చాలి. అలాంటి వాళ్ళు అయ్యి ఉండండి. పొండి మంచి ఆభరణాలు పట్టుకెళ్ళండి. ఇంకా ఏంటో తెలుసా, 100 కోట్ల నాణ్యములు రత్నములునేమో పెద్దరాజు గారికి, అందులో సగం చిన్నరాజు గారికి యథాజిత్తికి కూడా పట్టుకెళ్ళండి. అప్పుడు ఇక్కడ దుర్వార్త జరిగినట్టు వాడికి తెలియదు, చెడ్డ పని జరిగినట్టు. అనగానే వాళ్ళు మహావేగంగా బయలుదేరారు. దారిలో కనిపిస్తున్నటువంటి శరదండా నది దాటారు. శరదండా నదికి పశ్చిమ తీరంలో ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే అనుకున్న పనులు అవుతాయి, అందుకని మాకు శుభం కలగాలి అని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు. సత్యోపయానము అంటారు ఆ చెట్టుని, అనగా ఆ చెట్టుకి దండం పెట్టిన వాడికి అనుకున్న పని అయి తీరుతుందన్నమాట. అక్కడి నుంచి బయలుదేరారు, కుళింగాపురం చేరారు. అక్కడి నుంచి అభికాళం అనే గ్రామానికి వెళ్ళారు. ఇక్షువతి నదిని దాటారు. ఇక్షువతి నది కూడా ఇప్పుడు పాకిస్తాన్లోకి పోయింది కానీ మన దగ్గర నుంచి అన్ని నడిపోయాయి. అక్కడి నుంచి ముందుకెళ్ళారు. సుదామ అనే పర్వతం ఉంది. ఈ సుదామ పర్వతం కూడా పాకిస్తాన్లోనే ఉంది. ఈ సుదామ పర్వతం మీద రాళ్ళు చమక్ చమక్ అని ఒకదాన్ని కూడా తగులుకుని మెరుస్తాయి. అందుకే సుదామ పర్వతం మీద పుట్టి మెరుస్తున్నాయి కనుకే మెరుపు తీగని సౌదామిని అంటారు. సౌదామిని అంటే మెరుపు తీగ, అలా పేరు వచ్చిందనమాట. ఈ సుదామ పర్వతం దగ్గర విష్ణుపాద క్షేత్రం ఉంది. అక్కడ విపాసా నది ప్రవహిస్తోంది. ఈ విపాసా నది అంటే వ్యాసు బియాసు, తెలుసుగా మీకు, పంజాబులో వ్యాసు నది బియాసు ఈ రెండు కలిపితే విపాసా నది అంటారు. ఇందులో స్నానం చేస్తే మనకున్న పాశములు పోతాయి. కాశ్మీర్ కేసు పెడుతూ ఉంటే, జమ్మూ కేసు పెడుతూ ఉంటే దానిలో కొంతవరకు ఈ వ్యాస నది కనపడుతుంది అనమాట మనకి. ఇది దాటి వెళ్ళారు. అక్కడ అన్ని బూరుగు చెట్లు ఉంటాయి, శాల్మలి వృక్షములు, అవి చూశారు. అక్కడి నుంచి ముందుకెళ్ళారు. నదులు, బావులు, చెరువులు, అరణ్యాలు, సరస్సులు, సింహాలు, పులులు ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ సుదీర తీరం వెళ్ళారు. చిట్ట చివరికి కేకయ రాజ్యంలో ప్రవేశించారు మహావేగంగా. మొత్తం మీద వీళ్ళు రాత్రి వేళకి అక్కడికి వెళ్ళిపోయారటండో. 3 రోజులు ఏకధాటిగా ప్రయాణం చేశారు వాళ్ళు. మధ్య మధ్యలో అలిసిపోయిన గుర్రములకు సేవ చేశారు. వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు ఎక్కువ టైం పట్టింది వాళ్ళకి. ఎందుకంటే వచ్చేటప్పుడు సైనికులతో వచ్చారు, వెళ్ళేటప్పుడు కొండలు గుట్టలు ఇలాంటి షార్ట్ కట్లు వెళ్ళిపోయారులేండి. వచ్చేటప్పుడు భరతుడు వచ్చేటప్పుడు మాత్రం ఏకంగా ఎక్కువ రోజులు పట్టింది పాపం. ఏం చేస్తాం మరి తప్ప. మొత్తం మీద వాళ్ళు శీఘ్రముగా కేకయ రాజ్యం చేరారు. ఆ దూతలు 5 కేకయ రాజ్యం చేరే సమయానికి తెల్లవారుజామున, వీళ్ళు ఏ పగలకో వెళ్ళారు, వీళ్ళకి తెల్లవారుజామున భరతుడికి చెడ్డ కళ వచ్చింది. బ్రాహ్మీ ముహూర్తంలో కళ వచ్చింది. ఆ కళకు ఆయన వణికిపోయాడు, చకచక లేచిపోయాడు. లేచి చింతాక్రాంతుడై ఉంటే ఆయన చుట్టూ స్నేహితులు ఉన్నారు, అక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు. మన మిత్రుడు ఏదో బాధపడుతున్నాడు, ఈ బాధ తొలగిద్దామని కొందరు సంగీతం వినిపించారు. నూతన్ని పిలిపించి మంచి పాట పాడన్నారు, పాట పాడాడు. మొత్తప్పుడు ఆ పాట వింటే సంతోషించేవాడు ఆయన. ఇప్పుడేమో పాటిన అంటాడు. కొందరు జోక్స్ వేశారు అబ్బే నవ్వడంలా. మనము ఎంత ప్రయత్నించినా ఈ కళలకు స్పందించక కళ తప్పి ఉన్నాడు భరతుడు, ఇంత చింతాక్రాంతుడై ఉన్నాడు ఏమిటి అని ఒక మిత్రుడి దగ్గరకు వచ్చి, మిత్రమా ఏమిటి నీ దుఃఖం, ఇంతమంది మేము నిన్ను ఆనంద పెట్టడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాం, నువ్వు ఆనందం లేకుండా ఉన్నావు ఏమిటని అడిగితే, అసలు రహస్యం చెబుతున్నాను వినండి, తెల్లవారుజామున నాకు దరిద్రపు కళ వచ్చింది, ఆ కళ వంటి కళ ఎప్పుడూ చూడలేదు, దాంతో నాకు బాధగా ఉంది, బెంగగా ఉంది, ఏం జరుగుతుందో అని అనిపిస్తోంది. కళలో మా నాన్నగారు జుట్టు చెదిరిపోయి కుళ్ళిపోయిన శరీరంతో, మట్టి కొట్టుకున్న శరీరంతో కనబడ్డాడు. ఎత్తైన కొండ మీద ఎక్కి అందులోంచి పేడలోకి దూకాడు. ఆవు పేడ ఉంది, అందులోకి దూకాడు కొండ మీంచి. ఎవరైనా కొండ మీద నుంచి పేడలోకి దూకినట్టు వస్తే ఆ పేడలో దూకిన పీడకల వల్ల ఎవరో ఒకళ్ళు చచ్చిపోయిన వార్త వింటామని మన పెద్దలు చెప్పారు. ఆవు పేడలో కప్పల అటు ఇటు ఈత్తునట్టు పైగా నవ్వుతున్నాడు. ఎంతలో ఎవరో నూనె పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ నూనె తాగుతున్నాడు, నువ్వుల అన్నం తింటున్నాడు, శరీరం అంతా నూనె పూసుకున్నాడు. ఎంతలో కళ మళ్ళీ మారింది. ఓ చోటకి ఎక్కడికో వెళ్ళాను నేను, అదంతా సముద్రం, సముద్రంలో నీరంతా ఎండిపోయింది, ఆకాశం అంతా చంద్రుడు లేకుండా చీకటితో ఉంది, చీకట్లో ఆకాశం పైనుంచి కింద పడినట్టు అయిందిట, ఆకాశం అనే ఒక వస్తువు నేల మీదకి జారిపోయింది, నాకు భూమి కనపడలేదు, మా ఏనుగుందే భద్రగజం శత్రుంజయం దాని దంతాలు విరిగిపోయి ముక్కలు ముక్కలే కింద పడినట్టు కనపడింది. ఇంతలో మా తండ్రి నల్లని బట్టలు కట్టుకున్నాడు, నల్లని ఇనప పీట మీద కూర్చున్నాడు. రామరామ అతను చూస్తే భయం వేస్తుంది నాకు. ఆ సమయంలో నల్లని శరీరం ధరించి పెద్ద ఒత్తైన విరబూసుకున్న జుట్టుతో ఉన్నటువంటి స్త్రీ ఒకత్తు వచ్చింది. ఆవిడ వెనకాతలు కూడా కొందరు స్త్రీలు ఉన్నారు. వీళ్ళంతా ఎర్రని బట్టలు కట్టుకున్నారు. ఈ నల్ల స్త్రీ పక్కన ఎర్ర స్త్రీలు కొందరు చేరారు. వీళ్ళు పక్కపక్క నవ్వుతూ మా నాన్న మెడలో తాడు వేసి దక్షిణం కేసి ఈడ్చుకుపోతున్నారు. ఆ ఈడ్చుకుపోయేటప్పుడు దారిలో గాడిదలు పూంచిన రథం ఒకటిందిట. గాడిదలు రథాన్ని నడపడం ఏమిటి దరిద్రం కాకపోతే, ఆ రథంలో కూర్చోబెట్టి పట్టుకుపోతున్నారు ఎటు దక్షిణం దిక్కుకి, అంటే యముడి లోకం కేసి. ఆ సమయంలో వికారమైన ముఖం కలిగిన ఒక రాక్షస స్త్రీ కోరలు బయటికి చాచి రా రా అని మా నాన్నని లాక్కుపోతూ పట్టుకుపోతోంది. అహం రామః అథవా రాజా లక్ష్మణో వా మరిష్యతి. ఈ కళ అపశకునంతో కూడిన కళ, దుస్వప్నం. దీనివల్ల రాముడో నేను, మా రాజో లక్ష్మణుడు, అంటే నాన్నో నేను, మా అన్నదమ్ములమో ఎవరు ఒకడు పోతాం అన్నాడు ఆయన. ఇదేంటో ఇటువంటి కళ ఎప్పుడూ నాకు రాలా. అందుకే నాకు జుగుప్సగా ఉంది, ఆత్మబలం పోయింది, బెంగగా ఉంది, ఆందోళనగా ఉంది, శరీరం వణుకుతోంది, నీరసం వస్తోంది అంటూ చెబుతూ ఉంటే, ఇదిగో మీ ఊరు నుంచి ఎవరో ఐదుగురు దూతలు వచ్చారట అని కాపుల వాళ్ళు చెప్పారు తథాస్తు అన్నట్లుగా. ఓరి దేవుడు దరిద్రప కళ వచ్చిందిరా అనుకుంటూ ఉంటే, సరిగ్గా మా ఊరు నుంచి ఎందుకు వచ్చారు అనుకున్నాడు ఆయన. ఇక్కడ మీకు చెప్పట్లేదు కానీ సుందరకాండలో పూర్తిగా కళల యొక్క ఫలితం చెబుతాను, అయినా ఇక్కడ క్లుప్తంగా చెబుతాను. ఆరోగ్యవంతుడికి కళ తెల్లవారుజామున వస్తే తక్షణం నిజమైపోతుందిట. అందువల్లే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన కళ తొందరగా నిజమవుతుంది అని శాస్త్రం, ఎక్కువ కాలం పట్టదనమాట. ఇక్కడ భరతుడికి స్వప్నం వచ్చింది, ఆ సమయానికి వాళ్ళు వచ్చేసారు. చూసారా, అంటే ఆయన కలగన్నట్టుగా తండ్రి గారు పోయారన్నమాట, నిజమైపోయింది దాన్ని. కాకపోతే ఆరోగ్యవంతుడికి కలవ్వాలి. ఆ నిద్రపోతున్నప్పుడు వాడికి వాత రోగం ఉండకూడదట. వాతకం పెత్త కంచైవ చింతితంచానువర్జయేత్ అని బృహస్పతి గారు స్వప్నాధ్యాయంలో చెప్పాడు. వాత రోగం, పైత్య రోగం ఉన్నవాడి కలలు ఫలించవు. ఏదన్నా మనం పగలు చూసి ఆలోచిస్తే అది రాత్రి కళ్ళలోకి వస్తే కూడా ఫలించదు. అనగా ఏమిటి, ఎవరో ఒక ఆయన మంచి బెంజికారుతోటి ఉపన్యాసానికి వచ్చాడు. వీడు మహానికి గంజి తాగేవాడు. వీడు ఈ గంజి తాగేవాడు ఆ బెంజి చూశాడు. ఇక వీడి మనస్సు గుంజింది, గంజి చిచ్చి నాకు కావాలి బెంజి అని, బెంజి 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 అని పగలంతా దాని గురించి తలుచుకున్నట్ట. వెంటనే నిద్రపోయాడు. రాత్రి కళ వచ్చింది. ఆ కళలో యాదవ నగర్లో పురాణం వింటున్నటువంటి భక్తులంతా ఒక బెంజి కారు కొన్నట్టు ఆ కారు కొట్టుకొచ్చి వీడికి ఇచ్చినట్టు కళ వచ్చింది. ఆ కళ పనిచేయదు, ఎందుకని వీడు పగలంతా బెంజో బెంజో అన్నాడుగా. అందువల్ల చింతితంచి అనువర్జీయత్, పగలు దేనిని గురించి ఆలోచిస్తున్నావో అది రాత్రి కళ్ళలోకి వస్తే నో యూస్. అందుకే ఏం ఆలోచించకుండా పడుకున్నప్పుడు కనుక కళ వచ్చింది అనుకోండి, మీరు ఏదో యాదాలాపంగా నిద్రపోయారు, ఆ నిద్రపోతున్నప్పుడు కళ వచ్చింది ఆ కళ్ళు అనమాట. చక్కగా ఏ మా సతీషో వచ్చి ఇదిగో కల్లూరులో 1000 గజాలకి ఇచ్చాను అన్నాడు అనుకోండి, అది గ్యారంటీగా వచ్చేసినట్టే. ఎందుకని మనం అతని గురించి ఆలోచించలేదు కనుక. ఆలోచించకుండా వచ్చిన కళ్ళ తప్ప ఆలోచిస్తే పని చేయవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు. ఇలా కళలకు చాలా నియమాలు ఉన్నాయి. కళలో నల్లని స్త్రీ వచ్చిన, పేడలో పడినా, లేక ఇనప పీట మీద కూర్చున్నా, ఇవన్నీ మృత్యు వార్త వింటాం, దగ్గర వాళ్ళ చావు వింటాం, లేదా మనమే వెళ్ళిపోవచ్చు. ఆ కళలు రాకుండా ఉండుగాక. ఒకవేళ అలాంటి కళ వస్తే ఏం చేయాలి, చెడ్డ కళ వస్తే మళ్ళీ హనుమంతుడి తలుచుకుని పడుకోవటండి. చెట్టకలు వచ్చినట్నే హనుమాన్ అంజనాసోనుహు ఈ శ్లోకం చదువుకోండి. అక్కడ రాశారుగా, స్వాపకాలే పఠే నిత్యం, అంటే నిద్రపోతున్నప్పుడు చదువుకో. యాత్రాకాలే విశేషత, ప్రయాణంలో ప్రత్యేకంగా చదువుకో. అప్పుడు తస్య మృత్యు భయం నాస్తి, అలా చదివిన వానికి మరణ భయం ఉండదు. సర్వత్ర అన్ని చోట్ల విజయీ భవేత్, వాడు విజయవంతుడు అవుతాడు, అంటే వాడికి విజయం లభిస్తుంది. అప్పుడు పడుకోవాలి. అదే మంచి కళ వచ్చిందా అంటే కళ్ళలో నిజంగా రంభ వచ్చి దండేసినట్టు, లేదా ఆడపిల్లకి ఓ మంచి భర్త గారు వచ్చినట్టు, లేదా ఏదో అమెరికా వీసా వచ్చినట్టు, పైసా వచ్చినట్టు, ఇలాంటి కళ మంచి కళ వచ్చినప్పుడు మాత్రం లేచిపోయి ఇక నిద్రపోకూడదు. నిద్రపోతే కళ మళ్ళీ వేస్ట్ అయిపోతున్నట్టండి. అందులో మంచి కళ వచ్చినప్పుడు మాత్రం లేచి కూర్చోండి. గాయ ఇప్పుడు అతనికి కళ వచ్చింది కాబట్టి వణుకుతున్న సమయంలో ఇది రాగానే కంగారు పడుతూ ఉండగా వాళ్ళు లోపలికి వచ్చారు దూతలు. ముందీన మా నాన్నగారు బాగున్నారా అని అడిగాడు. అందరూ బాగున్నారు, కుశలంగా ఉన్నారు, తక్షణం మిమ్మల్ని తీసుకురమ్మని పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు ఎవరో చెప్పట్లా. శ్రీశ్చత్వం వృణితే పద్మ, లక్ష్మి నిన్ను వరిస్తోంది, అంటే రాజ్యలక్ష్మి నిన్ను వరిస్తోందని చెప్పటం, నువ్వు రాజు అవుతున్నావు అన్నారట. తొందరగా మాత్రం రమ్మన్నారు కుల పురోహితులు వాళ్ళు. ఎందుకు ఏమిటని అడగకుండా తొందరగా రన్నారుగానే వెంటనే ఈయన తాతగారి దగ్గరికి వెళ్ళాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మా రాజ్యం నుంచి దూతలు వచ్చారండి, తొందర పెడుతున్నారు, ఇంకా ఆలస్యం చేయకూడదు, మేము బయలుదేరాలి. ఫోన్లు కొంతలో కొంత మా వాళ్ళు కుశలంగా ఉన్నారట అనగానే ఫోన్లేనాయినా వెళ్ళిరా అన్నారట. ఆ దూతలు తెచ్చిన కానుకలేమో కేకయ్యరాజు గారు యథాజిత్తు తీసుకున్నారు. భరతుడికి ఎన్ని కానుకలు ఇచ్చారో, ఏనుగులు ఇచ్చారు, గుర్రాలు ఇచ్చారు, అన్నిటికీ మించి వేటాడడానికి పనికొచ్చే వ్యాఘ్రవీర్య బలాన్వితాన్ సునశ్చోపాయనందదవు, పులులు పెద్ద పులుల్లో ఉన్న కుక్కలు కూడా ఇచ్చారట, వేట కుక్కలు కూడా ఇచ్చారట. సాధారణంగా వేట కుక్కను ఎప్పుడు మేనమామ కానుక ఇవ్వకూడదు, అది ఇస్తే ఇంటికి వెళ్ళగానే శవం దర్శనం చేస్తామట. కానీ కర్మ చూసారా, సరిగ్గా అన్నీ అలాగే జరుగుతాయి. కుక్కలు కానుగ్గా ఇచ్చారట. ఎప్పుడన్నా మీ మామగారు, మీ మేనమామ గారు కానీ మామగారు కానీ మీకు ఏదన్నా ఇవ్వచ్చు కాక, కుక్కలు మాత్రం ఇస్తే పుచ్చుకోకండి. బాబు మాకు వద్దు ఓ కుక్క, దాని బదులు ఇవ్వండి మాకు దిక్కు అని అంటే అవి పుచ్చుకుని బయలుదేరాలి ఈయన. కాకపోతే వెనక పంపించండి మేము ముందు బయలుదేరుతామని బయలుదేరాడు. భరతుడు కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ఏనుగులు గుర్రాలు వస్తూ ఉండగా ఈ దూతలు వస్తూ ఉండగా బయలుదేరాడు. రాజగృహం నుంచి బయలుదేరి సుధామానదిని దాటాడు. అక్కడి నుంచి హ్లాదిని, ఇప్పుడు ఇది కొంచెం పెద్ద రూట్లో వెళ్ళాలి కదా సైనికులతో, అందుకని ఇందాకటి షార్ట్ కట్ కాకుండా హ్లాదిని నదిని దాటాడు. అంటే గంగ యొక్క ఒక పాయ. అక్కడి నుంచి శతద్రు అంటే సట్లెజ్ అంటారు, పంజాబ్లో సట్లెజ్ అని ఒక నది లేదు, అది పాకిస్తాన్లో గడిపోయింది ఇప్పుడు అది కొంత భాగం. రావి, సట్లెజ్, వ్యాసు, బియాసు ఇవన్నీ కలిపి ఐదు నదులు ఉన్నాయి అక్కడ. అందుకే ఐదు నదుల మధ్యలో ఉంది కాబట్టి పాంచ్ ఆబ్ పంజాబ్, పాంచాల దేశం, ఐదు నదులతో కూడిన దేశం అన్నమాట. ఆ సట్లెజ్ నదిని కూడా దాటారు. దాన్ని పూర్వం శతద్రు అనేవారు, ఇప్పుడు సట్లెజ్ అంటున్నాం. అక్కడ నుంచి యాలాధా నగరానికి వచ్చారు, అక్కడ కూడా శతద్రు ఉంది, అది కూడా దాటారు. అక్కడ నుంచి శిలావహ నది, అక్కడ నుంచి శల్యకర్తన నగరం, అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళారు చైత్రరథవనానికి వెళ్ళారు, అక్కడ నుంచి సరస్వతీ నదిని చూశారు, ఆ తర్వాత గంగానది దగ్గరకు వచ్చారు, మత్స్యదేశం మీదుగా వీర మత్స్యదేశం మీదుగా కుళింగం దాకా వచ్చారు, యమునా నదిని దాటారు, అక్కడి నుంచి గుర్రాలకి వాటికి నీళ్లు పెట్టుకున్నారు, మరియు కొంత దూరం వెళ్ళి ఔషధా నగరాన్ని చేరారు. ఇప్పుడు ఔషధా నగరం బీహార్లో ఉంది, అటువైపు వచ్చారు. అక్కడి నుంచి ప్రాగ్వట నగరం వెళ్ళారు. అక్కడ గంగ చాలా విశాలంగా ఉంటుంది. ఈ గంగను ఎలా దాటదాం, ఇక్కడ నుంచి దాటడానికి కష్టం ఈ సైనికులతో ఏనుగులతో గుర్రాలతో అనుకున్నారట. అప్పుడు కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద బల్లకట్లు ఉంటాయి, అక్కడ రేవు ఉంది, ఆ రేవు నుంచి జనం అంతా సైనికులతో ఏనుగులతో దాటుతారని పెద్దలు చెప్పారు. అందుకని వాళ్ళు రేవు పట్టణం ప్రాగ్వట నగరం చేరారు. ఆ ప్రాగ్వట నగరం అంటే ఇప్పుడు మాటల్లో చెప్పాలి అంటే వ్యాసకాశి ఉన్న ప్రాంతం అన్నమాట. అక్కడి నుంచి ముందుకెళ్ళారు కుటికోష్ఠిగా నదికి, ధర్మవర్ధనం అనే నగరానికి, తోరణ గ్రామానికి, వరుధానికి, ఇలాంటివన్నీ దాటుకున్నారు. సర్వతీర్థం చేరారు, కపీవతి దాటారు, గోమతి దాటారు, కళింగ నగరం దగ్గరికి వెళ్ళారు, అక్కడ మాత్రం విశ్రాంతి తీసుకున్నారు. ఇలా ఏడు రోజులు ప్రయాణం చేసి రాత్రుళ్ళు కొంత విశ్రాంతి తీసుకుంటూ ఎనిమిదవ రోజు అరుణోదయ సమయానికి అయోధ్య చేరారు. మొత్తం అయితే 8th day చేరారట. తీరా 8th అక్కడికి చేరేసరికి ఆ అయోధ్య నగరం విచిత్రంగా కనబడుతోంది. జెండా పైకి ఎత్తుంచుతారుండయి. ఎప్పుడు అయోధ్య నగరంలో పెద్ద ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం మీద జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళు వచ్చే సమయానికి జెండా దింపేసి ఉంచారు. ఎవరన్నా చచ్చిపోతే ఏం చేస్తారు, జాతీయ జెండా దింపుతారు. జెండా దింపబడింది. అర్థమైపోయింది, దీనికి అనుమానం వచ్చిందండి, రామ ఏమిటి విచిత్రం, జెండా ఎగరడం లేదు. ఎప్పుడూ అయోధ్య నగరంలోకి రాకానే భేరీలు, మృదంగాలు మొదలైన వాటి శబ్దాలు వినపడతాయి. సువాసన గుప్పును కొడుతూ ఉంటుంది నగరం నుంచి. నగరంలో పెర్ఫ్యూమ్స్ కొడతారు, ఆ పెర్ఫ్యూమ్ చందనం అనమాట, గంధం పొడి జల్లుతారు. ఆ వాసన రావడం లేదు. ఏం జరిగిందో ఏమిటో, ఎవరైనా మరణించినప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. కానీ నేనుండగా అయోధ్యలో అలాంటి స్థితి రాలేదు అని కొంచెం బెంగపెట్టుకుంటూనే మొత్తం మీద భరతుడు అపశకునములను చూసుకుంటూ నిబ్బరం కోల్పోతూ తండ్రి మందిరంలోకి అడుగుపెట్టాడు. తీరా రాజభవనంలోకి అడుగు పెడితే రాజుగారు అక్కడ లేడుగా, మరి కౌశల్య భవనంలో చచ్చిపోయాడు ఆయన. అందువల్ల ఈ భవనంలో ఎవరూ కనపడలేదు. భవనం పాడుబడినట్టుంది. ఎక్కడో అక్కడక్కడ ఆడవాళ్ళు తప్ప ఎవరూ లేరు. ఈయనకి ఎవరిని ఏమి అడగలేక ఏమడిగితే ఏమొస్తుందో అని అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన నమ్మకం ఏంటంటే రాజుగారు తన మందిరంలో ఉండకపోతే మా అమ్మ దగ్గరే ఉంటాడు, మా అమ్మ అంటే రాజుగారికి ఇష్టం, చిన్నపిల్లం ఇంట్లో ఉంటాడేమో అని అనుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళగానే ముందు పాద నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే ఆవిడకి ఎక్కడ లేని ప్రాణం వచ్చిందండో, గజగజలాడిపోతుంది, బెంగపెట్టుకుని కొంత అందరూ తెగ తిడుతూ ఉంటే అన్ని చివాట్లు తిని బతికిందంటే ఒట్టి మొండిదనమాట. అందుకని ఇప్పుడు ఈ కుర్రాన్ని చూడగానే ఉత్సాహం వచ్చి తొడలో కూర్చోబెట్టుకుని నాన్న నాన్న ఎన్నాళ్ళు ఏందిరా నువ్వు తాతగారి రాజ్యం నుంచి బయలుదేరి, మావయ్య గారు మీ తాతగారు బాగున్నారా అని అడిగితే వాళ్ళంతా బాగానే ఉందమ్మా, 7 గడిపి 8th ఉదయానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళకేం వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఏమిటి ఇలా ఉంది, నీ ముఖంలో కూడా కళాకాంతులు కనపడటం లేదు, పెద్దగా అలంకారాలు కనపడటం లేదు, నీ బంగారు తల్పం మీద తండ్రి గారు ఎప్పుడు ఉంటారు కదా, నీ బంగారపు మంచం మీద నువ్వు ఒక్కదానివే పిచ్చిదానిలో పడుకున్నవి ఏమిటి, మహాత్ముడు మా తండ్రి ఏం జరిగింది అనగా, నాయన ఏం జరగాలి, ఆవిడ ఎంత తేలిగ్గా తీసేసిందో తెలుసా,
యాగతి సర్వభూతానాం తాం గతిం తే పితాగతః రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః.
ప్రాణులందరికీ చివరికి ఏది గతి? ఆ గతే మీ నాన్నకు వచ్చింది. పుట్టాక అవుతాడు ఎవడన్నా? పుట్టినవాడు గిట్టక తప్పదు. మీ డాడీ కూడా బాడీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన మహాత్ముడు, సత్పురుషులు పాలిటి పెన్నిది కనుక ఉత్తమ గతులకి పోయాడు. అనగానే ఎంత తేలిగ్గా చెబుతూ ఉన్నావేంటమ్మా, అయ్య బాబోయ్ మా నాన్నగారు పోయారా, చచ్చానరా, నేను చచ్చాను బాబోయ్, నేను అరుచి కింద పడిపోయాడు. తండ్రి అంటే ప్రాణం అండి భరతుడికి. అసలు తండ్రిని ప్రేమించిన దుర్మార్గుడు ఎక్కడ ఉంటాడు ఈ లోకంలో? కానీ మా లాంటి వాళ్ళం నిరంతరం పురాణాలు చెప్పేవాళ్ళమే, మా నాన్నగారు పోతే ఎంత ఏడ్చానండి నేను. ఆ శ్మశానంలో ఉండే పద్యం రాశాను తెలుసా మీకు? తనువును ప్రాణము గేహమును ధనము విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిని చితిపై నవ్వగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. తద్దుఃఖాగ్ని దీపంబు నీకును నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వర అని నీలకంఠేశ్వర అనే మొగుటంతో శతకం రాశానేట్గా ఓ పద్యం రాస్తూ, శరీరంలో ప్రాణం, ఇల్లు, ధనం అంటే నా దృష్టిలో విద్యాబుద్ధులన్నమాట, వాక్సిద్ధి, ఇన్ని ఇచ్చిన మా తండ్రి గారి వాళ్ళ ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆ శరీరాన్ని శ్మశానానికి పట్టుకొచ్చాం, చితి మీద పెడుతున్నాను, చితి మీద పెడుతూ ఉంటే నా హృదయం అనే అడవి తగలబడిపోయింది, నా హృదయం ఒక అడవి, ఈ అడవిలో దావాగ్ని పుట్టింది, అడవిని తగలబెట్టడానికి దావాగ్ని అని ఒక అగ్ని పుడుతుంది, ఆ అగ్ని మొత్తం అడివంతా కాల్చేస్తుంది, నా చేతో మహారణ్యమందున్న దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. ఒకటి కాదు, ఎన్నో దావాగ్నులు నా హృదయం అనే అడవిలో ప్రజ్వరిల్లాయి. ఈ దుఃఖాగ్ని ఉందే, ఈ దుఃఖమనే అగ్ని దీపంబు నీకును, రోజు నీ దగ్గర దీపారాధన చేస్తున్నాను, నా దుఃఖమనే అగ్ని ఓ పరమేశ్వర నీకు దీపం. ఇంకా అందులోంచి పొగ వస్తుందిగా, ఆ చిత్తులోంచి ఆ పొగ నీకు ధూపం, అంటే ధూపం దీపం ఇచ్చాను. నైవేద్యము తచ్చరీరమగు, మా నాన్నగారి శరీరం నీకు నైవేద్యంగా ఇచ్చాను, తినబోయ్ అన్నాను ఈశ్వరుణ్ణి నిలదీసి. అంటే మనిషికి తట్టుకోలేడు ఆ సమయంలో. జ్ఞానం ఉన్నవాళ్ళు సన్యాసులు కూడా బాధపడతారు. అటువంటిది భరతుడు లాంటి వాడు ఏమైపోతాడు ఒకసారి ఆలోచించండి. నేను నా శతకం మీరు తప్పక చదవండి, ఆ శ్రీ నీలకంఠేశ్వర శతకం చాలా అద్భుతమైన శతకం, అది గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి భావాలు అవి. అందువల్ల ఆయన ఒక్కసారి తండ్రి అని కింద పడిపోయి దుఃఖించాడు. ఎంత దుఃఖం పొందినా జ్ఞాని గనక కొంతసేపటికి తట్టుకున్నాడు. తట్టుకుని ఆయన ఏం చేశాడు మిగతా విశేషాలన్నీ రేపు మళ్ళీ కార్యక్రమంలో